శివాయ గురవే నమః. కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి వెళుతున్నటువంటి అగస్త్యుడు వేదనతో లోపాముద్రతో మాట్లాడుతూ విశ్వనాథుడి సంకల్పం చేతని ఇదంతా జరుగుతోంది అని, పరాశక్తి కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. చాలా చక్కటి పద్యముల్లో శ్రీనాథుడు అమ్మ వైభవాన్ని అందిస్తున్నాడు. అమ్మ ఎక్కడుంటే అక్కడే రసత్వం, అమ్మ లేని చోటు నీరసత్వము, లక్ష్మీ కళ ఉంటేనే సొగసు సౌందర్యము రసము ఉత్సాహము ఇవన్నీ ఉంటాయి. ఆ లక్ష్మీ కళ లేకపోతే అంతా కూడా నీరస కళే. అందువల్ల అమ్మ అనుగ్రహం అనేటువంటిది గొప్ప కళ. ఆ కారణం చేత తల్లిని ఎలా ధ్యానించాలో, ఆ దివ్యమంగళ విగ్రహం ఎలాంటిదో కూడా వర్ణించి చెప్తున్నాడు అగస్త్య మహర్షి. పరిపూర్ణ హేమ కుంభములు హస్తముల ధరించి ఇరువంక కరుళు గొలువా, మహుళమై వరశంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు నేమమును గొలువ, వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవ గంధర్వ గుహ్య కాంగనలు కొలువ, నెలవంక పలువంక నింద్రాది దివిజులు సేవాంజులు మౌళి చేర్చి కొలువా. అమ్మ కొలువు ఎలా తీరి ఉన్నది అంటే, అమ్మ ఒక బంగారు పద్మంలో కూర్చుని ఉన్నది, ఇరువైపులా కూడా హేమకుంభములు ధరించి అంటే బంగారు కలశాలు ధరించి ఏనుగులు అభిషేకం చేస్తున్నాయి అమ్మవారిని. ఇంకా వర శంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు, నిధి దేవతలను కొందరున్నారు, శంఖనిధి పద్మనిధి మొదలైనవి. ఈ నిధి దేవతలందరూ కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నారు చుట్టుపక్కల నిలిచి. అలాగే వింజామరులు దాల్చి గంధర్వులు గుహ్యకాంగనులు మొదలైనటువంటి వారందరూ కూడా వెనుక ప్రక్క నిలిచి సేవించుకుంటూ ఉన్నారు. చుట్టుపక్కలంతా కూడా బారులు తీరి ఇంద్రాది దేవతలు సేవాంజలులు శిరస్సున దాల్చి అమ్మని నమస్కరించుకుంటూ ఉన్నారు. ఇలాగ దేవతా మధ్యంలో భర్మ పంకజ కర్ణిక భద్రపీఠికాగ్రమున ఒక బంగారు పద్మపు నడిమి భాగమునందు నిండు కొలు ఉండి అఖిలలోక రక్షణము సేయు నిన్నేను ప్రస్తుతింతు అసమ సౌభాగ్య గుణధన్య అబ్ధికన్య అని సాగర కన్య అయినటువంటి అమ్మని నమస్కరించి దేవీ నీకు నమస్కారంబు అన్నాడు అగస్త్యుడు. ఇక్కడ మూలంలో వ్యాసుడు ఎంత చక్కటి స్తోత్రం రచించాడో అగస్త్యుని నోటంట పలికిన పలుకుల్ని దాన్ని గ్రహించి ఇంకా అనేక యోగ రహస్యాలను కూడా చేర్చి శ్రీనాథుడు వర్ణించాడు అమ్మ వైభవాన్ని. ఈ విధంగా అబ్ధికన్య అయిన జగదమ్మని స్తుతించాక తల్లి సంతోషించి సాక్షాత్కరించిందిట. అంటే ఆ దేవత ఇటువంటి మహర్షి చేసిన స్తోత్రం మంత్రమయమైన స్తోత్రం వినగానే సంతోషించి సాక్షాత్కరించింది. స్తోత్ర మాత్రం చేత దేవత సాక్షాత్కరిస్తుంది. అయితే అగస్త్యుని వంటి వానికి కనబడుతుంది ఆ తల్లి. ఆ విధంగా దర్శనమిచ్చి అనగా, నీ స్తోత్రమునకు నా ఆత్మమిచ్చే నీవు కోరిన వరమిత్తు నిమ్మిగొనుము, నీ స్తోత్రానికి చాలా సంతోషించాను, నీకేది కావాలంటే అది ఇస్తాను అంటూనే అది అడగకుండానే ఎన్నో వరాలు ఇచ్చిందిట అమ్మ. ఏమిటంటే, ఇంకా రాగల 29వ ద్వాపరంబున నీవు వ్యాసుండవై. ఇప్పుడు మనకి నడుస్తున్నది 28వ మహాయుగం అన్నమాట. అంటే ఈ కల్పంలో అంటే శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం మనకు నడుస్తుంది. మహాయుగం అంటే నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం, కృత త్రేత ద్వాపర కలియుగములు అన్నమాట. ఇప్పుడు ఈ 28 ద్వాపరంలో వ్యాసునిగా వచ్చినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు అనే మహర్షి. ఇక రాబోతున్నది 29వ మహాయుగం. ఈ 29వ మహాయుగంలో వచ్చే ద్వాపరంలో నువ్వు వ్యాసుడు అవుతావు ఓ అగస్త్య అని చెప్తోంది లక్ష్మీదేవి. అంటే అగస్త్య మహర్షి రానున్న మహాయుగంలో ద్వాపరంలో వేదవ్యాసుడు అవుతాడనమాట. అప్పుడు వేదం అంతా అప్పటి కలియుగానికి అందజేస్తాడు ఆయన. ఈ విధంగా 29వ ద్వాపరంబున నీవు వ్యాసుండవై వారాణసి ప్రంబున వేద పురాణ సంహిత ధర్మ శాస్త్రంబులు వక్కానింపగలవాడవు. అప్పుడు నువ్వు కాశీక్షేత్రంలో ఈ వేదములన్నీ కూడా అందజేస్తావు సుమా, పురాణములు ఇత్యాదులు సంహితలు ఇవన్నీ కూడా నువ్వే అందజేస్తావు అప్పుడు వ్యాసుడివి. ఎక్కడ? వారాణసీపురంలో కాశీక్షేత్రంలో. ఈ మాటతో పోని ఆ యుగానికైనా సరే కాశీకి చేరతాను కదా అనేటువంటి ఒక ఓదార్పు అమ్మ కల్పించింది అగస్త్యునికి. ఇప్పుడు ఒక హితంబు చెప్పేదా, తల్లి ఎప్పుడూ కూడా బిడ్డ వేదన పడుతూ ఉంటే చూడలేదు. ఆ కారణం చేత అప్పటి వరకు కొంచెం ఓదార్పు కావాలి కదా. దక్షిణాపథంలో తిరుగుతున్నప్పటికీ కూడా నువ్వు ఆ కాశీ చింతనతో క్రమంగా వేదన వదులుకోవాలి. నీకు ఆ వేదన పోగొట్టే ఒక ఉపాయం ఇప్పుడు చెప్తున్నాను విను అన్నది మహాలక్ష్మి. తుంగభద్రాతీరంబున కిష్కింధాతలోపాంతంబున స్వామిమలాను కాననంబున కుమారస్వామి అధివసించి ఉన్నాడు. ఇక్కడ కొంత దూరంలో నువ్వు ఇలా వెళితే తుంగభద్రా తీరం కర్ణాటక క్షేత్రంలో ఉన్నది. ఆ తుంగభద్రా తీరంలో కిష్కింధా పర్వతానికి దగ్గరలో స్వామిమల అనేటువంటి ఒక అడవి, అక్కడ కుమారస్వామి వెలసి ఉన్నాడు. ఆ కుమారస్వామి వద్దకు వెళ్ళు, వెళితే ఆయన నీకు వారణాసి ముచ్చట్లు చాలా చెప్తాడు. నువ్వు ఇంతకాలం అక్కడున్నావు కాదన్ను, కానీ అక్కడుండి నువ్వు తెలుసుకోలేనటువంటి విషయాలు కూడా ఆ స్వామి చెప్పగలడు అని. అంటే ఒక క్షేత్రంలో మనం నివసించినంత మాత్రాన క్షేత్రం యొక్క గొప్పతనం అంతా మనకు తెలిసిపోదు. కొన్ని శాస్త్రాలు చదివితే తెలియవచ్చు, కానీ క్షేత్రం అనగానే కేవలం ఒక మట్టి ప్రాంతం మాత్రమే కాదు, ఒక భూ ప్రాంతమే కాదు, అదొక దివ్యమైన జ్యోతిర్మయమైన స్థానం అనమాట. మనం చూసేది స్థూల క్షేత్రాన్ని, ఈ స్థూల క్షేత్రాన్ని అంటి పెట్టుకుని ఒక సూక్ష్మమైన జ్యోతిర్మయమైన ప్రపంచం ఉంటుంది, అందులో దేవతా కోటి అంతా ఉంటుంది. అది గ్రహించాలి అంటే దేవతలకు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. అయితే ఇవన్నీ తెలుసుకోకపోయినప్పటికీ కూడా క్షేత్రంలో అడుగు పెడితే వారందరికీ మనం కనబడతాం, వారి యొక్క ఆశీర్వచన ప్రభావం మనకు లభిస్తుంది. అందుకు క్షేత్రయాత్ర తీర్థయాత్ర చెయ్యాలి అనమాట. ఇలాగ మనం కాశీని ఇప్పుడు చూసినా ఏమున్నా ఇరుకు వీధులు అని అనుకుంటాం, కానీ కాశీ జ్యోతిర్మయమైన మహాక్షేత్రం. అక్కడున్న ఒక కాంతి ప్రపంచం మనకి కేవలం తపస్సుకు మాత్రమే దర్శనం అవుతుంది, భౌతిక దృష్టికి గోచరించదు అది. అలాంటి తపోమయమైనటువంటి కాంతి క్షేత్రం కాశీక్షేత్రం. ఎందరో దేవతలు అక్కడ ఉన్నారు. పైగా కాశీక్షేత్రం భారతీయ ఆధ్యాత్మిక రాజధాని అని మనం చెప్పుకున్నాం. సమస్తములైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రములకు అది కూడలి. శైవ వైష్ణవి ఇత్యాది వైదిక పద్ధతులకు, యోగ పద్ధతులకు, జ్యోతిష్యం మొదలైన విద్యలకు, వేద విద్యలకు అన్నిటికీ నివాస భూమి కాశీ అనమాట. ఎందుకంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అయినటువంటి విశ్వేశ్వరుని వీడు అది. ఆ కారణం చేతనే కాశీ ఆధ్యాత్మిక రాజధాని అన్నాం. అంతేకాక చారిత్రకంగా కూడా అత్యంత ప్రాచీనమైన పట్టణం కాశీక్షేత్రం. ఎంత ప్రాచీనం అంటే ఆ ప్రాచీనత మనం చెప్పలేం. ఏనాటిదో ఏనాటిదో అది, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితందో. అప్పటి నుంచి ఉన్న మహానగరం గనక విస్తృతమే 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 ఇప్పుడు మనకి ఇరుగ్గా కనబడవచ్చు చారిత్రక దృష్టితో, కానీ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక దృష్టితో మనం సేవించాలి. ఆ దృష్టితో కాశీ విశాలమైన క్షేత్రము, ప్రతి అడుగు కూడా శివమయమైనటువంటి క్షేత్రము. అటువంటి ఆ క్షేత్ర మహాత్మ్యం నీకు చెప్తాడు ఆ కుమారస్వామి. ఆయన ద్వారా విను, అప్పుడు నీలో ఉన్నటువంటి వేదన పోతుంది అని చెప్పిందిట. అంటే ఎవరైనా సరే తాను విడిచిపెట్టిన ప్రాంతం నుంచి వచ్చిన వాడు ఆ విషయంగా నీ చెప్తూ ఉంటే ఒక్కసారి మనస్సు ఊరట పొందుతుంది. కానీ ఆ చెప్పేవాడెవరు? ఆ స్వామి యొక్క బిడ్డ చెప్తాడు నీకు. ఆ కారణం చేత నీ వేదనతో తీరిపోతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని అమ్మ ప్రేరేపించింది, ఆశీర్వదించింది అగస్త్యుణ్ణి, కొల్హాపురి మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మికి నమస్కారము. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని నమః. దక్షిణ భారతంలోకి ప్రవేశించినటువంటి లోపాముద్రా సహితుడైన అగస్త్యుడు కొల్హాపుర క్షేత్రంలో మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మహాలక్ష్మి ఆజ్ఞ మేరకు తాను సామిమలకు వెళ్ళడానికి సంసిద్ధుడవుతాడు. ఈ విధంగా అగస్త్యుని సంసిద్ధుని చేసినటువంటి మహాలక్ష్మి అక్కడికి వచ్చిన పెద్ద ముత్తైదువ లోపాముద్రకి ఆ వాయనం ఇచ్చిందిట. ఆ తల్లి అందరి చేత వాయనాలు అందుకునేటువంటి మహాలక్ష్మి తాను కూడా ఒక ముత్తైదువుగా వాయనం ఇచ్చింది లోపాముద్రకి. పైగా లోపాముద్ర ముందే చెప్పుకున్నాం మహా శ్రీవిద్యోపాసకురాలు, అమ్మవారి అనుంగు భక్తురాలు. సహస్రనామాల్లో కూడా ఈ తల్లి పేరు చేర్చబడింది లోపాముద్రార్చిత అని. ఆ కాంతకు ముద్రిక కటకహార కేయూరాదులకు దివ్యాభరణంబుల ప్రసాదించే సువర్ణ రజతస్రజాం హిరణ్యవర్ణాం అని కీర్తించబడినటువంటి మహాలక్ష్మి దివ్యమైన ఆభరణాలన్నీ కూడా ఈ ముత్తైదవైనటువంటి లోపాముద్రకిచ్చిందిట. ఈ విధంగా ఇరువురు కూడా మహాలక్ష్మీ దేవ చేత ప్రసాదం పొంది అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఈ స్వామిమలకు బయలుదేరారు. త్రోవలో అనేక క్షేత్రాలు చూసుకుంటూ వస్తున్నారు. అలాగ శ్రీశైలానికి చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క నివాసం అనమాట. మహా జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జునుడు వెలిసినటువంటి చోటు. అక్కడికి వచ్చి ఆనందంగా స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి పాతాళ గంగలో స్నానం చేశాడు వాతాపి దమనుడైనటువంటి అగస్త్య మహర్షి. వాతాపి దమనుండు పాతాళ గంగ యంద గమర్షణ స్నానమాచరించే హాటకేశ్వరు దేవు నారగ్వధంబుల నర్చించే వింజ దర్పాపహారి. అక్కడ ఉన్నటువంటి పాతాళ గంగలో స్నానం చేసి ఆ సమీపంలోనే హాటకేశ్వర స్వామి ఉన్నాడు శ్రీశైలంలో, ఆయన దర్శించాడు. ఈ విధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి దివ్య స్థలాలను దర్శిస్తూ మల్లికార్జున స్వామిని భ్రమరాంబాదేవిని కూడా అర్చించి ఆనందంతో పరవశించినటువంటి మనస్సుతో ఆ శ్రీ పర్వత వైభవాన్ని వర్ణిస్తున్నాడు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అయినటువంటి ఆ మహా శ్రీశైల క్షేత్ర వైభవాన్ని వర్ణిస్తూ లోపాముద్రతో చెప్తున్నాడు. ధవళలోచన శ్రీ పర్వతంబు మహిమ ప్రస్తుతింపంగ శిక్షమే బ్రహ్మకైన గంధశిలెల్ల శంభులింగంబులిందు సిద్ధమునులిందు వసయించుచుందురెల్లా. ఈ శ్రీశైలం ఎటువంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిల కూడా శివలింగమే అన్నాడు. అసలు శ్రీశైల పర్వతమే ఒక మహాశివలింగం, ఇందులో ఉన్నటువంటి ప్రతి రాయి శివలింగమే అని చెప్తూ సిద్ధమునులు ఇక్కడ ఉంటారని చెప్తున్నాడు. ఇది సిద్ధక్షేత్రం. మహాసిద్ధక్షేత్రములు ప్రధానంగా మూడున్నాయని చెప్తారు. అదేమిటి అంటే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధక్షేత్రము, ఇది బదరీ కేరార మధ్యంలో ఉంటుంది సిద్ధక్షేత్రం. ఇది మామూలు కంటే గోచరం కావు. అదేవిధంగా అరుణాచలం, అరుణాచలం కూడా మహాసిద్ధక్షేత్రం. అనేక మంది సిద్ధులు అక్కడ ఉంటారు. ఆ సిద్ధులు మనకంటే గోచరం కారు, కానీ వారి కంటికి మనం గోచరం అవుతాం. అనేక మంది సిద్ధులు మనకు బయటపడకుండా ఎంతమంది ఉన్నారో తెలియదు. గుహలో చాలా కాలం ఉన్నటువంటి రమణ మహర్షిని బయటకు చూపించారు వాసిష్ఠ గణపతి ముని. ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మొత్తానికి వారందరూ అక్కడ ఉన్నారని ఎరుకతో భక్తితో నమస్కరిస్తే వారు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ విధంగా అరుణాచలము, ఇక మూడవది శ్రీశైలము. ఆ శ్రీశైల పర్వతం కూడా మహాసిద్ధక్షేత్రం. ఎటువంటి సిద్ధభూమి అంటే పగలంతా హిమాలయాల్లో ఉన్నవారు రాత్రి అయ్యేటప్పటికల్లా శ్రీశైలం వచ్చి సాధన చేసుకుని మరోరోజు ఉదయాన్ని హిమాలయ పర్వతానికి చేరగలరు. అటువంటి యోగులు ఉన్నారు అక్కడ. ఈ విషయం కూడా అనేక మంది యోగులు తమ చరిత్రలో రచించారు. వారి దర్శనం పొందినటువంటి పుణ్యాత్ములు కూడా ఉన్నారు. మొత్తానికి సిద్ధమునులు ఇందు వసయించుదురు అని ఆనాడే చెప్పాడు అగస్త్య మహర్షి. అటువంటి దివ్య క్షేత్రం ఇది అని చెప్పి శిఖర దర్శనం మాత్రం చేత మోక్షాన్ని ఇస్తుంది అని వర్ణించాడు. ఇది అవగానే చాలాసేపు మౌనం వహించింది లోపాముద్ర. చిన్న నవ్వు నవ్వుతోంది, ఏదో అడగాలనుకుంటోంది, మొహమాటంతో అడగడంలే. ఇది గమనించాడు అగస్త్యుడు. ఏంటి మొహమాట పడుతున్నావు అడగడానికి అంటే, స్వామి ఒక చిన్న సందేహము అన్నది ఆమె. అనేకములైన ముక్తి మార్గాలు ఉన్నాయి, దేనికదే ముక్తి మార్గం అని చెప్తుంటారు. ఇదే గొప్పది, ఇదే గొప్పదని ఎక్కడ చూస్తే అదే గొప్పది అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారము శిఖర వీక్షించునంతన చెరునట్టి ముక్తి జంతువులకు జీవములు దొరంగ చచ్చినప్పుడు గాని మోక్షంబులేని కాశీ కరుగంగ నేటికి కళ్ళజాలి. శిఖర దర్శనం మాత్రం చేతే మోక్షం ఇస్తుంది శ్రీశైలం అని చెప్పారు. కానీ మరణిస్తే గాని మోక్షం ఇవ్వదు కాశీ. దానికన్నా ఇదే గొప్ప కదా. మరి మీరు కాశీని విడిచిపెట్టినందుకు ఎందుకు వేదన పడుతున్నారు అని ప్రశ్నించినది. ఆ సందేహం కూడా అంత చక్కగా అడిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ముక్తి గొప్పదంటారే. ఒకరు బ్రహ్మచర్యం గొప్పదంటారు, ఒకరు గృహస్థాశ్రమం గొప్పదంటారు, కొందరు సన్యాసం గొప్పదంటారు, కొందరు కాశీ గొప్పదంటారు, కొందరు శ్రీశైలం గొప్పదంటారు. ఏది గొప్పది, ముక్తికి సులభోపాయం ఏది అని అడిగితే చిరునవ్వు నవ్వి చెప్తున్నాడు అగస్త్యుడు, నువ్వు చెప్పినవన్నీ కూడా గొప్పవే. దేని గొప్పతనం దానిది, దాన్ని చక్కగా పాటించినప్పుడు తప్పకుండా అది ముక్తికి సోపానం ఇస్తుందో సందేహం లేదు. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నా, అలాగే స్మరణా దరుణాచలం అన్నా, ఏ క్షేత్రంలో ఏమి చేస్తే ఫలితం చెప్పినప్పటికీ కూడా శ్రీశైల శిఖరం చూసిన, అరుణాచల స్వామిని స్మరించిన, ఇవన్నీ చెయ్యడం వల్ల ఏం జరుగుతుందంటే కాశీలో నివసించే భాగ్యం దొరుకుతుంది, కాశీలో పోయే భాగ్యం దొరుకుతుంది. అంటే ఇవన్నీ తీర్థం ఎందుకు సేవించాలంటే కాశీ తీర్థం చేసుకునే పుణ్యం సంపాదించడానికి ఈ తీర్థాలన్నీ చేయాలన్నమాట. అంటే కాశీ తీర్థం చేయాలంటే ఎంతో పుణ్యం చేస్తే గానీ లభించదు, ఎన్నో పాపాలు మనలో ఉంటాయి. ఈ పాపాలు కడగబడాలి అంటే ఈ పుణ్యతీర్థాలని సేవించాలి, సేవిస్తే అప్పుడు కాశీతీర్థం సేవించే భాగ్యం లభిస్తుంది అని ఇక్కడ తీర్థయాత్ర గురించి చాలా చక్కని విషయాలు చెప్తున్నాడు అగస్త్యుడు. తీర్థయాత్రలు చేసేవారు, క్షేత్రాలు దర్శించేవారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంత చక్కని విషయాలు చెప్తున్నాడు. శంభు ప్రసాదంబు సమకూరకుండిన తీర్థయాత్రకు సమ్మతింపదాత్మ. అసలు తీర్థయాత్ర చేయాలనే బుద్ధి పుట్టాలంటేనే భగవంతుని అనుగ్రహం ఉండాలట. ఆయన అనుగ్రహం లేకపోతే మనస్సు తీర్థయాత్ర చేయాలని ఉత్సాహపడదు. ఏం తిరుగుతామలండి నేను ఊరుకుంటాను. విహారయాత్రలు చేయొచ్చు, వినోద యాత్రలు చేయొచ్చు, కానీ తీర్థయాత్ర చేయడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అయితే తీర్థస్థలాలకు కూడా వినోదం కోసం విహారం కోసం వెళ్లిన వాళ్ళు ఉంటారు. అది కేవలం వినోదయాత్ర విహారయాత్ర అవుతుంది గాని తీర్థయాత్ర కాదు. తీర్థమునందు భక్తి కలిగి చేసే యాత్రే తీర్థయాత్ర. అంతేగాని సరదాకు వెళ్లి చూసిపోదామని వెళ్లి అక్కడ కాలక్షేపం చేయడం తీర్థయాత్ర కాదు. తీర్థాన్ని ఎలా సేవించాలి? సాధారణంగా ఈ క్షేత్రానికి వెళ్ళినా తీర్థానికి వెళ్ళినా మన దృష్టి ఎటుపోతుందంటే అకామిడేషన్ ఎక్కడుంటుంది, తిండి ఎలా దొరుకుతుంది అనేటువంటి మళ్లీ అక్కడ ఈ భౌతిక భోగాల కోసం చూస్తాను తప్ప తీర్థయాత్ర సేవించే పద్ధతి ఉంది. అసలు బాహ్య తీర్థం చేసే ముందు అంతస్తీర్థం చేయాలట. ఆ అంతస్తీర్థం చేసుకుంటేనే బాహ్య తీర్థానికి అర్హత వస్తుంది అని చెప్తున్నాడు అగస్త్యుడు. తీర్థములు మానసములు ముక్తి ప్రదములు తరుణి ఇవి మేలు బాహ్య తీర్థములు కంటే. మానసములైన తీర్థములు కొన్ని ఉన్నాయి, అవి బాహ్య తీర్థముల కన్నా గొప్పవి. ముందు వాటిని సాధించి బాహ్య తీర్థాలు చేస్తే ఇవి ఫలితాన్ని ఇస్తాయి. లేదా బాహ్య తీర్థములు పాటిస్తూ మానస తీర్థం కోసం ప్రయత్నమైనా చేయాలి కనీసం. మానవుండివి ఏమరి మధురవాణి బాహ్య తీర్థంబులాడ నిష్ఫలము సూవే. మానస తీర్థాలని విడిచిపెట్టి బాహ్య తీర్థాలు గాని సేవిస్తే అది నిష్ఫలము అని చెప్తున్నాడు. అయితే మానస తీర్థములు ఏమిటి అంటే దానికి సమాధానంగా, తీర్థంబు సత్యము ఇంద్రియ నిగ్రహము తీర్థము అనసూయ తీర్థంబు వనరుహాక్షి తీర్థంబు దానంబు తీర్థము సంతోషము అనుకంప తీర్థము కనక గౌరి బ్రహ్మచర్యంబు తీర్థంబు తీర్థము ధృతి యమము తీర్థము విద్రుమాధరోష్ఠి సమత తీర్థంబు విజ్ఞానంబు తీర్థంబు పుణ్యంబు తీర్థంబు పుబుబోడి. తీర్థములు మానసంబులు ధీ విశుద్ధి అతిశయల్లంగ ఇవి ఆడక ఆడినట్టి అంటూ తీర్థయాత్ర గురించి చెప్తూ, ఏవి మనస తీర్థములంటే సత్యము ఇంద్రియ నిగ్రహము అనసూయ. అనసూయ అంటే అసూయ లేకుండా, ఇది చాలా గొప్ప గుణం అనమాట. ఈ తీర్థ సేవనం చాలా అవసరం. ఈ అసూయ ఉన్నదే అంటే పోల్చి చూసుకోవడం అనేటువంటిది. మన దుఃఖములన్నీ దీనితోనే వస్తుంటాయి. అవతల వాడిని పోల్చి చూసుకుని నాకు ఇది లేదే అనుకోవడం, నాకు ఇది కావాలనుకోవడం, ఇది వేదనకి చాలా మూలం. ఇది మనస్సుని కల్మషభూయిష్టం చేస్తాయి. ఈ కారణం చేతనే మన వృధా తపనలు వృధా ప్రయాసలు వృధాశ్రమలు ఇవన్నీ కూడా అసూయ అనొక్క గుణం వల్ల వస్తాయి. తరచి చూసుకుంటే ఈ గుణం మహారాక్షసి. అందువల్ల సాధించవలసింది అనసూయ అంటే అసూయ రాహిత్యం. ఇది తీర్థం అన్నాడు, మూడవ తీర్థం ఇది. తర్వాత తీర్థంబు దానంబు, దానము చేయుట తీర్థము. అదేవిధంగా తీర్థంబు సంతోషము, ఇది ఒక గొప్ప మాట. సంతోషమే తీర్థంట. సంతోషం అంటే అర్థం ఏమిటి? సంతృప్తి కలిగి ఉండుట అని. సంతృప్తి కలిగి ఉండడంటే ఎక్కడి గొంగడు అక్కడే అని కాదు అర్థం. తాను ఏది సాధిస్తున్నా సంతృప్తితో ఉండాలి. అంతేగాని ఎంత సాధించినా తృప్తి లేని వాడికి ఎప్పుడు జీవితంలో ఆనందం ఉండదు. సంతోషం చాలా అవసరం. కంటెంట్మెంట్ అంటారు. ఉన్నదాన్ని గుర్తించాలి, లేకున్న దానికోసం ఎడవడం కాదు. ఈ సంతోషం అనేది తీర్థము. తర్వాత అనుకంప తీర్థము. అనుకంప అంటే దయ సానుభూతి. అవతలి వాడికి వేదన కలిగిందంటే అతడితో సహానుభూతి పొందాలి. పొంది అతడికి కావలసిన సహాయం చేయడం, ఈ దయాగుణం, దయాపూర్వకమైనటువంటి హృదయ స్పందనం అనమాట ఈ అనుకంప తీర్థంబు. తర్వాత ఇది బ్రహ్మచర్యంబు తీర్థంబు. బ్రహ్మచర్యం తీర్థం అన్నాడు. బ్రహ్మచర్యము అనగానే పెళ్లి కాకుండా ఉండడం బ్రహ్మచర్యం అంటాం. అంటే పెళ్లిన వాళ్ళెవరికి బ్రహ్మచర్యం అక్కర్లేదా అని. రామచంద్రమూర్తిని బ్రహ్మచారి అని వర్ణించాడు రామాయణకర్త వాల్మీకి. బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించుట, అంటే నిరంతర అధ్యయన పొరుడెవడో అతడు బ్రహ్మచారి. అంతేకాక పరస్త్రీ వ్యామోహరతుడు బ్రహ్మచారి. ఇది బ్రహ్మచర్యం అనేటువంటిది. ఈ బ్రహ్మచర్యంబు తీర్థంబు. తీర్థము ధృతి. ధృతి అంటే ధైర్యం. ఇది కూడా తీర్థం. ధైర్యం అనేటువంటిది గొప్ప మానసిక గుణం అనమాట. ఒక ధర్మాన్ని పాటించాలన్నా, ఒక భక్తిలో ఉండాలి అన్నా అవసరమైన ధైర్యం. అంటే ధైర్యం అంటే పట్టుదల, పట్టు కలిగి ఉండుట. ఈ పట్టుదల అనేటువంటిది మానసికమైనటువంటి గుణమే తప్ప బాహ్యంగా ఏర్పడేది కాదు. మనం ధైర్యం బాహ్య గుణం అనుకుంటాం. అది ఎలాగా అంటే అన్ని అనుకూలించినప్పుడు మనం ధైర్యంగానే ఉంటాం. ఏదో కాసింత ప్రతికూలమైతే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తామండి అంటాం మనం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దిటముగా నిలబడగలగడమే ధైర్యం. అంతేగాని అప్పుడే సడలిపోయింది అనుకోండి, ఇంకా వాడి గొప్పతనమే ఉంది. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మము నుంచి చెదరకుండా ఉండడమే ధైర్యము అంటే. అది తీర్థం అన్నాడు. తీర్థంబు ధృతి యమము తీర్థము. బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహమే తీర్థము అని సమత తీర్థంబు. ఇది గొప్ప విషయం. సమత్వ దృష్టి అంటే సర్వము పరమేశ్వరమయమని తెలుసుకుని ఏ ఒక్కరి ఎడల కూడా ఈర్ష్యాసూయ లేకుండా సమత్వ దృష్టి అని. సమత్వం ఆరాధన మచ్యుతస్య అని విష్ణు పురాణంలో చెప్పారు. సమత్వమే విష్ణు ఆరాధన అంటే సమదృష్టి కలిగి ఉండడం ఏదైతే ఉందో అది తీర్థము. సమత తీర్థంబు విజ్ఞానంబు తీర్థము. విద్యకి విజ్ఞానానికి ఎంతో గౌరవం ఇచ్చే దేశం మనది, అటువంటి సంస్కృతి మనది. అందుకే ఇప్పటికీ కూడా విజ్ఞానంలో గురుపీఠం వహిస్తుంది మన దేశం. ఈ దేశం చెప్పిన గొప్ప ధర్మం ఏమిటంటే విజ్ఞానంబు తీర్థంబు. విద్య తెలివి వాటికి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానము ఇది తీర్థము అని. పుణ్యంబు తీర్థంబు. పుణ్యము అంటే సత్కర్మ అని అర్థం. సత్కర్మలు తీర్థములు. ఇవి ప్రధానమైన తీర్థములు సుమా. ఈ తీర్థముల వల్ల ఏమవుతుందంటే మనస్సు కడగబడుతుంది. ఈ తీర్థములు చెయ్యకుండా ఇవి వదిలి బాహ్య తీర్థావళులు తీర్థ ఫలము నీవు. ఈ తీర్థయాత్రలు చెయ్యని వాడికి బాహ్య తీర్థాలు ఏ ఫలాన్ని ఇవ్వవని చెప్పారు. అంటే మానసిక తీర్థం చాలా అవసరం. అందువల్ల మనం కాశీకి వెళ్ళినా రామేశ్వరానికి వెళ్ళినా అక్కడ చిరుబుర్లాడుతూ కోపం పడుతూ చిరాకు పడుతూ విసుగు పడుతూ తిడుతూ తిరుగుతూ వెళ్తే క్షేత్రవాస ఫలము తీర్థయాత్ర ఫలము రాదు, సరికదా? అటువంటి పుణ్యతీర్థాలకు వెళ్ళి పాపం చేసిన ఫలం కూడా వస్తుందన్నమాట. అందువల్ల మానసిక తీర్థాన్ని సేవించాలి. ఈ తీర్థము ఆ తీర్థము కలిసి సాగాలి. ఇలా చెప్పాడు కదా అని చెప్పి బాహ్య తీర్థాలు సేవించిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ మాత్రం విడిచిపెట్టవద్దు, ఆ మాట అనవద్దు. ఎందుకంటే ప్రధానమైనటువంటిది బాహ్య తీర్థ సేవనము ఎంత ప్రధానమో మానసిక తీర్థము అంతే ప్రధానం. ఈ రెండూ కలిసి సాగాలని చెప్పాడు తప్ప ఏదో ఒకటి విడిచిపెట్టేయమని చెప్పట్లేదు. ఈ విధంగా మానస బాహ్య తీర్థ సేవనం అనేది అవసరమని అగస్త్యుడు లోపాముద్రతో చెప్తున్నాడు. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. దక్షిణాపథానికి చెందినటువంటి అగస్త్య మహర్షి లోపాముద్రా సహితుడై దక్షిణ భారతంలో ఉన్నటువంటి తీర్థాలను సేవిస్తూ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి అక్కడ స్వామిని అర్చించిన తర్వాత శ్రీశైల మహాత్మ్యాన్ని చెప్పి ఎన్ని తీర్థములు సేవించినా ఆ తీర్థములాడిన ఫలము కాశీ తీర్థానికి దారి తీస్తుందని, ఆ కాశీ తీర్థ సేవనం వల్ల ముక్తి లభిస్తుందని వివరించి తీర్థయాత్ర ఎలా చేయాలో చెప్తూ ఉన్నాడు. మానసికమైన తీర్థాలు సేవించిన వారు మాత్రమే బాహ్య తీర్థాలు సేవిస్తే సత్ఫలాన్ని పొందుతారని చెప్పి సమత విజ్ఞానము సత్యము ఇంద్రియ నిగ్రహము అనసూయ ఇవన్నీ కూడా మానసికమైన తీర్థములు. ఇవి లేకుండా తీర్థములు మానసంబులు దీవి శుద్ధి అతిశయిల్లంగ ఇవి ఆడక ఆడినట్టి బాహ్య తీర్థావళులు తీర్థ ఫలము నీవు. ఈ మానసిక తీర్థాలు సాధించకుండా బాహ్య తీర్థాల్లో ఎన్ని మునకలు వేసినప్పటికీ కూడా ఫలితం ఉండదు అని చెప్తున్నాడు అగస్త్య మహర్షి. మన పురాణాలు గాని ఇతర వైదిక విజ్ఞానం అంతా కూడా ఈ బాహ్యాన్ని ఎప్పుడూ కూడా నిరసిస్తున్నాయి. కావలసింది ఆంతరిక శుద్ధి. ఆంతరిక శుద్ధితో బాహ్య శుద్ధి కావాలి. కేవలం బాహ్య దృష్టి పనికిరాదు, భావశుద్ధి బాహ్య శుద్ధి ఈ రెండూ కలిసి సాధించవలసినవి అని నొక్కి చెప్తున్నది పురాణ విజ్ఞానం. ఇంత చక్కగా ఒక విస్తృతమైనటువంటి మానవీయ దృక్పథాన్ని తద్వారా దైవీయ సిద్ధిని తెలియజేస్తున్నాయి మన పురాణ వాంగ్మయమంతా కూడా. ఇలాగా మానసిక తీర్థం సేవించకుండా బాహ్య తీర్థం సేవిస్తే ఫలితం ఉండదని చెప్తూ బిసరుహ పత్రలోచన కృపీటములందుము నింగి ఆడవే మొసలులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన తీర్థఫలము అట్టి విదంబుసుమి తలంప మానసమగు తీర్థమాడిన జనంబులకు బహుభాగ్య తీర్థముల్. మానస తీర్థం సాధించకుండా బాహ్య తీర్థం సాధించడం వల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పడానికి గాను ఒక మాట చెప్తున్నాడు. ఏ మానసిక శుద్ధి లేకుండా బాహ్యంగా తీర్థాల్లో మునక వేసినంత మాత్రాన మోక్షం వస్తుంది పుణ్యం వస్తుంది అంటే ప్రతి నదీ జలాలలోనూ తీర్థ జలాల్లోనూ కాపురం ఉంటున్నటువంటి చేపలు గాని ఇంకా అనేకమైనటువంటి జల జంతువులు ఎండ్రపీతలు ఇత్యాదులున్నాయి మొసళ్ళు ఇవన్నీ ఎప్పుడో మోక్షం పొందిపోయేవి, ఎప్పుడో పుణ్యాన్ని పొందిపోయేవి. కానీ వాటికి పుణ్యము మోక్షం ఇత్యాదులు లేవు కదా, అవి వాటర్లోనే తిరుగాడుతూ ఉన్నాయి.